గ్రంథరా శ్రీమద్ భాగవతం మూడవ స్కందం 29వ అధ్యాయం 3వ శ్లోకం. విరాగోయన పురుషో భగవన్ సర్వతోభవే అచక్షాజీవలోకస్య వివిధామమ సంస్కృతి. అనువాదము తాత్పర్యము కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. దేవహూతి ఇట్లు పలికను, హే ప్రభు, నా కొరకు మరియు జనసామాన్యం కొరకు నిరంతరం జరుగు జనన మరణాల గురించి విస్తారంగా వివరింపు. ఏలయన అతి కష్టమును వినడం ద్వారా మేము ఈ భౌతిక జగత్తు కర్మలేడ విరక్తిని పొందగలం. చెప్పండి. దేవహూతి ఇట్లు పలికను, హే ప్రభు, నా కొరకు జనసామాన్యం కొరకు నిరంతరము ఉండు సావు పుట్టుకలు గురించి విస్తారముగా వివరింపు. ఏలయన అట్టి కష్టములు వినుట ద్వారా మాకు భౌతిక జగత్ ఎడా విరక్తి కలుగును. తాత్పర్యం, ఈ శ్లోకమునందు సంస్కృతి అనే పదము మిగులు ప్రధానమైంది. శ్రేయాకృతి అనగా దేవదేవుడి వైపుకు పయనించుట. శ్రేయకృతి అనగా దేవదేవుడి వైపు పయనించుట. సంస్కృతి అనగా జన్మ మృత్యు వలయంలో అంధతమ జీవనం వైపు పయనించుట. ఈ జగత్ గురించి, భగవంతుని గురించి, భగవంతుడితో గల సన్నిహిత సంబంధాన్ని గురించి తెలియని వారు నాగరికత పేరిట అంధతమ జీవితం వైపుకు పయనించుతున్నారు. అంధతమ జీవితం నందు ప్రవేశించడం అనగా మానవేతర జీవజాలంలాగా బతకడం. ప్రస్తుత జీవితం పూర్తిగా ప్రకృతి అధీనంలో ఉన్నట్టిదని, లభ్యము కానున్న జీవితం అనుకూలముగా ఉండదని మూర్ఖులు ఎరగదాలు. జీవుడు ఏ రీతిగా వివిధ రకములకు దేహములను పొందుతున్నాడో తదుపరి అధ్యాయంలో వివరించబడి జన్మ మృత్యువులతో నిరంతరం దేహములను మార్చుటే సంసారం అనబడి భక్తి యోగ పదాన్ని అవగతం చేసుకొని మనిషి పతనం నుంచి కాపాడుకుంటుంది. బద్ధ జీవులకు తెలియజేయటే ఈ నిరంతర పయనాన్ని గురించి వివరించమని దేవహూతి తన మహిమా మండితులకు పుత్రుడు కపిలముని ప్రార్థించాడు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయ తదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దేవహూతి మాత ఇట్లు పలికను, ఏ ప్రభు, నా కొరకు మరియు జనసామాన్యం కొరకు నిరంతర చావు పుట్టుకల గురించి విస్తారంగా వివరించు. ఏలైనా అట్టి కష్టములు వినడం ద్వారా మాకు భౌతిక జగత్ ఏడా విరక్తి కలుగనగును. దేవతి దాని దేవతకి ఆమెకే ఇబ్బంది లే. దేవతి భగవంతుడు తల్లి అయ్యేటువంటి అవకాశాన్ని పొందింది. దేవతి అడిగే ప్రశ్నలు చూస్తుంటే ఆమె ఆమెకు అన్నీ తెలుసు, కానీ దేవతని కపిల భగవంతుడి నుంచి కొంత జ్ఞానాన్ని బయటికి రాబట్టినట్టయితే ఈ రకంగా మనం చదువుకునేటువంటి అవకాశం. నిన్న కూడా మనం వింటూ వచ్చాం భగవంతుడు శకటాసురుణ్ణి చంపడం ఎట్లాంటి నైవేద్యక లీలలు. భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చి ఇదంతా మనకి చదువుకోవడానికి విషయం. మనకి ఎప్పుడు ప్రతి మనిషికి నవలలు చదవడానికి, పత్రికలు చదవడానికి ఎదిగినటువంటి మనుషుల్లో మనం జ్ఞానాన్ని ఇనుమడింపు చేసుకోవాలని, మనసును వికసింపచేసుకోవాలని. ప్రతి మనిషి చేసి మనం స్కూల్కి ఎందుకు పోతాం, కాలేజీకి ఎందుకు పోతాం, పుస్తకాలు ఎందుకు చదువుతాం, పడితే మనకి అజ్ఞానం వల్ల మనకు ఉండేటువంటి భయాలు చింతలు దూరం కావడానికి. వాడు అంటాడు ఎలక్ట్రిసిటీ తాకితే షాక్ కొడుతుందని, ఇది కరెక్టే. ఎలక్ట్రిసిటీ మన చేతితో తాకితే షాక్ కొడుతుంది అని చెప్పి నాకు ఇంట్లో ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు, చీకటి ఇంట్లో ఉంటాను, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది చనిపోతాను, ఐ డోంట్ వాంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు. ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది, దాన్ని షాక్ కొట్టకుండా ఎలా వాడుకోవాలా? మనం ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుందని చెప్పాము, కానీ ఎలక్ట్రిసిటీతో మీ గ్రైండర్ పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీతో మీ రిఫ్రిజిరేటర్ పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీతో మీ ఫ్యాన్ పనిచేస్తుంది, మీ ట్యూబ్ లైట్ పనిచేస్తుంది. ఇంట్లో ఏది ఏ ఉపకరణం వాడుకోవాలన్నా మనకి విద్యుత్ కావాలా. కాబట్టి ఎలక్ట్రిసిటీ వల్ల మనకు వచ్చిన ప్రమాదం వచ్చి షాక్ కొడితే మనకి హాని కలగచ్చు, అదొకటి ఉంది. కానీ దాన్ని మనం సరిగ్గా ఉపయోగించగలిగితే రకరకాల మిషన్లన్నీ కూడా మనం వాడుకోవచ్చు. తెలివిగల వాడు ఏం ఆలోచిస్తాడు, మనం ఎలక్ట్రిసిటీ జాగ్రత్తగా ఉండి దాన్ని వాడుకున్నట్లయితే మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. అదే రకంగా ఈ సంసారంలో దేవుతి ఆమెకన్నీ తెలుసు, లేకపోతే ఆమె వైరాగ్యాన్ని ఎందుకు కోరుకుంటుంది? అంటే పిల్లకాకి కొత్త పెద్దగాడికి వాళ్ళు పొద్దెరగరంట. పిల్లకాకి కొత్తగా సంసారంలోకి వచ్చింది, అంతా కూడా విచిత్రంగా ఉంటుంది. అది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి, అది చూడాలి. చిన్నపిల్లకాయలు చిన్నపిల్లకాయలు అన్ని కలబెడుతూ ఉంటారు, ప్రతిది అది లాగి ఇది లాగి. మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, మన సమస్యలను పరిష్కరించనే పని ఎట్ట చేయాలా? అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటే దేవగతి మాతాజీలాగా నాకు విరక్తి ఎలా కలుగుతుంది? నాకు తెలుసు ఈ సంసారంలో దుఃఖాలు ఉన్నాయి, నాకు తెలుసు సంసార సుఖాలు క్షణికమైనటువంటి ఎంత సంసార సుఖాలలోనైతే అంత మన కష్టాలు పెరుగుతాయి. ఒకసారి సంసార సుఖం అనిపిస్తే కొద్ది నిమిషాలు ఎంతో దుఃఖం. ఉదాహరణకి మనం ఒకసారి కోడి తింటే చికెన్, ఒకసారి కోడి తినట్టయితే మనకి ఒక 10 నిమిషాలకి 4 సుఖం. కానీ తర్వాత ఆ సుఖానికి మరిగి దానికి బానిసయ్యి ఎన్ని పాపాలు చేయాలా, ఇంట్లో ఏదైనా అయిందంటే అంటే పార్టీ అంటే మళ్ళీ చికెన్ తీసుకురాడు, ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది. వాళ్ళు అంటారు కదా ఈ రోజుల్లో పార్టీ అంటే మనకి దానిలో బాటిల్ ఉండాలా ముక్క ఉండాలా అది లేకపోతే పార్టీ అట్లా అలా కాబట్టి వాడికి ఆ రుచి మరిగితే సింహానికి కూడా సింహం నరమాంసం రుచి చూసిందంటే అది మళ్ళీ మళ్ళీ మామూలుగా మనుషులు భయపడుతూ ఉంటుంది కానీ ఏదో రకంగా ఒకసారి నరమాంసం రుచి చూసిందంటే ఇంకా మళ్ళీ అవకాశం దొరికిన వచ్చి గ్రామం నుంచి ఒకటి లేపేస్తూ ఉంటాం. కానీ జనాలు అట్లా వదిలిపెడతారే, ఒకటి పోయాడు అప్పటికే జనాలంతా కూడా సావధాని. ఈ సింహాన్ని మనం ఎట్లా చంపాలా లేదు కానీ అదుపులోకి తీసుకురావాలి. ఒక్కసారి అంటే ఒక్కసారి ఆ సింహం మనిషిని చంపినట్లయితే ఇంకా దాని జీవితమే సమాప్తమయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఎవరు ఊరుకుంటారు కనుక అట్లాగే భాగవతంలో ఎవరైతే ఈ ఇంద్రియ సుఖాలకి నిజానికి మనుషులు ఇంద్రియ సుఖాల కోసం ఎందుకు వెళ్తారు ఇంగ్లీష్లో సాగుతుంది ఫూల్స్ రష్యన్ వేర్ ఏంజిల్స్ ఫియర్ టు గో. ఎక్కడైతే దేవతామూర్తులు దేవతలు లాంటి మనుషులు ఎక్కడికి పోవడానికి అయితే భయపడతారో మూర్ఖులు దానికోసం వాళ్ళు పురుగులు ఆడుతూ ఉంటారండి. దేని నుంచి అయితే మా ఆత్మలు పారిపోవాలనుకుంటూ ఉంటారో మూర్ఖులు దానికోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఫూల్స్ రష్ ఏన్ వేర్ ఏంజిల్స్ ఫియర్ టు గో. మా ఆత్మలైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈరోజు కూడా మన భగవద్గీతలో చదువుకున్నాం అర్జునుడు అడుగుతున్నాడు సన్యాసస్సు మహాభావం. నేను సన్యాసం అంటే ఏంటో తెలుసుకోగలుగుతున్నాను. త్యాగస్థితి రుచి కేశన సూదన అంటే త్యాగం అంటే వదిలేయడం, సన్యాసం అంటే సన్యాసం అన్న కూడా సన్యాసించడం అంటే అన్నీ వదిలిపెట్టడం కదా, త్యాగం అన్న కూడా వదిలిపెట్టడం సన్యాసం అన్న కూడా వదిలిపెట్టడం. అంటే భగవద్గీత విషయం కూడా ఇది భాగవతంలో ఏదైతే దేవహూతి మాతాజీ అడుగుతుందో నాకు ఈ సంసారం అంటే ఇసుగొచ్చింది నాకు కానీ వైరాగ్యం కలగటం, ఇసుగొచ్చినా కూడా వైరాగ్యం కలగటం. తర్వాత అర్జునుడు దానికి సంబంధించిన నిజానికి వైరాగ్యం దేని అంటారు, త్యాగం అని ఏమంటారు అంటే మేము పొద్దున చెప్పాము సన్యాసం అంటే ఇల్లు వాకిలు వదిలేసుకోవడం కాదు, సన్యాసం అంటే మనకి భోగపు కోరికల్ని వదిలిపెట్టాలని సన్యాసం అంటారు. మనం అన్నీ వదిలేసి తల్లిదండ్రుల్ని భార్య బిడ్డల్ని పనులు ఉద్యోగం వదిలేసి అవి తినకుండా ఉంటే పర్వాలేదు, ఊళ్ళో పడి జనాల మీద పడి తినాలి అని మేము వదిలేసినా తాగితే జన వదిలేసుకుంటాడు. దానికంటే మనం నిజాయితీగా పనిచేసుకోవడం జనాలు ఎన్నో పాపాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మనం రోజుకు ఒకటి ఇంట్లో అది ఇది తింటుంటే అందరి పాపాలు ఏమైతే మన తలకెక్కి చుట్టుకోండి
దాన్ని సన్యాసం.
కృష్ణుడు మన కాళ్ళు చేతులు ఇచ్చింది అడుక్కుంది అని కాదు, కృష్ణుడు మన కాళ్ళు చేతులు ఇచ్చింది ఏం పని చేయకుండా కూర్చోడని కాదు. కానీ మనకి సన్యాసం అంటే ఏంటో తెలియదు, కాబట్టి మనం చేతులు కాలితే బస్ ఇంకా వదిలేసి పారిపోతే మనకి ఎప్పుడైనా కంటికి రోగం వస్తే, కంటికి రోగాలు వస్తామంటే వాడు భక్తి సిద్ధాంతులు వారంట కన్ను పీకి పారేస్తే సరిపోదు, ఇంక కన్నే లేకపోతే ఇంక కంటి రోగాలు ఎక్కడికి వస్తాయి అదే తెలియదట్లేదు. ఏడా మూర్ఖుళ్ళు కంటి రోగాలు వస్తాయి కన్నే పీకి పారేకుంటున్నాయి. కన్ను ఉండాలా, కంటి రోగాలు లేకుండా ఉండాలి కదా, అదే మనం జాగ్రత్తగా బతకాల. నేను కన్ను పీకేస్తే సమాధానం కాదు, మనం కంటి రోగాలు రాకుండా ఉండడానికి ఉంటాయి కదా, ఎక్కువ దుమ్ము ఉన్న చోట కళ్ళ దాలు పెట్టుకో, సరిగ్గా రెస్ట్ లేకుండా రోజుకి 10 గంటలు 12 గంటలు టీవీ చూడమాక కళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. రంగులు రంగులు లైట్లు రోజంతా కంటి మీద కొడుతుంటే మనకి 40 ఏళ్ళు మనకి కనిపించాలి, కళ్ళు 20 ఏళ్ళకి కళ్ళ తల్లి పెట్టుకోవాలి. ఎందుకంటే ఓవర్ యూస్ అబ్యూస్ దాన్ని కళ్ళని మనం దురుపయోగం చేస్తాం. కాబట్టి మనం ముందరే తర్వాత రావాల్సిన రోగాలు ముందరి నుంచి కళ్ళ తల్లి ప్రతి మనిషి పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఒక వయసు వచ్చిన తర్వాత ఈ కంటి కండరాలు పనిచేయవు, వెనక లాగేస్తుంది వెనక్కే ఉంటుంది, దూరపస్తులు కనపడవు, అది లూజ్ అయిపోయి ఉంటే మీకు దూరపస్తులు కనపడుతుంటే దగ్గర కనపడు, దగ్గర వస్తుంది అంటే మరి కళ్ళు వెనక లాక్కుంది కానీ శరీరంలో వయస్సున్నప్పుడు ఈ కండరాలన్నీ పనిచేస్తూ ఉంటాయి, శరీరంలో వయసు అయిపోతే అన్నీ లూజ్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ శాగింగ్ అంటారు, వేళ్ళాడడం, బుగ్గలు వేళ్ళాడడం, చర్మం వేళ్ళాడడం, అలాగే లోపల కూడా. కానీ దేవతకి ఈ విషయాలన్నీ తెలుసా అని ఆయన ఎందుకు అడుగుతాను, దేవహూతి చెబితే మనకి నమ్మకం కుదరదు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను లక్ష్మణ్ మా ఇంట్లో కూడా అంతే, ఇంట్లో పిల్లకాయలు ఇంట్లో వాళ్ళకి చేతి అందరూ భానుప్రకాష్ వెళ్ళి ఇటు చేయండి అటు చేయండి అంటే మనం చూస్తున్నది పుట్టాడు వీడేది మనకి చెప్పేది అంటే అదే మాట మళ్ళీ ఇంకోళ్ళ నోటి నుంచి స్వాముల నోటి నుంచి ఉంటే అప్పుడు మన అది మన తలకాయ నేను రోజు ఇక్కడ ఉండే రోజు చదువుతుంటే మనకి తలకాయ ఇక్కడ బయట నుంచి వచ్చి చదువుతుంటే బాగుంది అలవాటు. దాని అంటే ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అన్నాడు. మన మధ్యలో ఎవరైనా ఎప్పుడు మన మధ్యలో ఉంటాయంటే వాళ్ళు విలువ మనకి తెలియకుండా బయట నుంచి వాళ్ళు రావాలంటే జనాలంతా పోయి ఈయన ఏం చెబుతాడు. దేవహూతి నాకు తెలుసు నేను స్త్రీని, నేను జ్ఞానం గురించి మాట్లాడితే జనాలు పట్టించుకోరు. కానీ కపిల ముని ఆయన మాట్లాడంటే ఎవరికైతే అంత కేవలం 15-16 ఏళ్ళ వయస్సుడు కూడా ఆయన గృహస్థ జీవితాన్ని ఏ వయసులో అయితే ఆకర్షణలు ఉంటాయో ఆ వయసులో ఆకర్షణను వదిలిపెట్టి తర్వాత ఆయన ముఖ వర్చస్సు ఆయన జ్ఞానము అనుకునేటువంటి వైరాగ్యం అని చూసి జనాలు చూసి నేను గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు ఈయన నుంచి విన్నాను. కానీ ఆ వైరాగ్యాన్ని గురించి నాకు విరక్తి కలగటం లేదు, నాకు విరక్తి కలిగేలా అంటే జీవితం అంతా మనకు విసిగెత్తినా కూడా మనకి విరక్తి అనేది కలగదు. అంటే ఇంద్రియాలు బలంగా ఉంటాయి తెలుసు, ఆ పని చేస్తే మనకి
రోగం వస్తుంది, ఆ పని చేసుకుంటే కష్టాలు వస్తాయి. ఆయన కూడా దాని అంటారు ఒత్తిడి, ఇంద్రియాల ఒత్తిడిని మనం ఎలా దాన్ని మనం దొరదని ఎలా వదిలించుకోవాలి మనకి తెలియదు. తెలుసు మనకి గోక్కుంటే పుండ అవుతుంది చెప్పి, కానీ గోక్కోకుండా ఉండలేము. అది ఏం చేయాలా, దానికి మనం ఏదో ఆయింట్మెంట్ రాయాలా, దానికి ఏదో ఆయిల్ అలర్జీ మాత్రం లేదు తీసుకోవాలా, మనకి దొరదని పుచ్చుకోవాలా. అరే మనకి ఈ ఇంద్రియ భోగాలు అనేటువంటి దురద అది లేకుండా ఉండాలంటే దానికి ఏం మాత్రలు తీసుకోవాలా, ఏం ఆయింట్మెంట్ రాసుకోవాలా తెలిస్తే అది మనం దాని నుంచి, లేకపోతే తెలుసు కూడా మనం దానికి ఏర్ అవుతాం అంటే. భాగవతంలో సుఖదేవ గోస్వామి ఏ రకంగా ఇంద్రియాలకి ఎరాయి, మానవ జీవితంలో నిజంగా మనం 40-50 ఏళ్ళు జాగ్రత్త ఉంటే, కేవలం 40-50 ఏళ్ళు జాగ్రత్త ఉంటే మనం అసంఖ్యాకమైనటువంటి జన్మలు ఇప్పుడు అదే చూస్తుంది. ఇక్కడ పుట్టడం చావడం, నిరంతరం పుట్టడం చావడం, దాని గురించి అడుగుతాను. కాబట్టి మనం పుడతాం, మనం చనిపోతూ ఉంటాం, మన గురించి మళ్ళీ ఎవరో పుడుతూ ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళు చనిపోతూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. ఈ సంసారంలో ఎప్పుడు కూడా ముసలాళ్ళు ఉంటారు, మధ్య వయసులో వాళ్ళు కూడా ఉంటారు, పిల్లాళ్ళు కూడా ఉంటారు. అదేరకంగా మనం కూడా ఒకప్పుడు పిల్లాళ్ళలాగా ఉన్నాం, ఒక వయసులో మధ్య వయసులోనూ, ఇప్పుడు మనకి మధ్య వయసు దాటి కలికాలం 40 ఏళ్ళు దాటిందంటే మనకి ఏదైనా రావచ్చు, రకరకాల రోగాలన్నీ మనకు వచ్చేయచ్చు. దానివల్ల ఇంక జీవితం ఏమవుతుంది, భారంగా తయారవుతుంది. ఒంట్లో మనకు సత్తు ఉండి అనుభవించే ఇదన్నంత వరకు మనకి జీవితం బాగున్నట్టు, కానీ అనుభవించేటువంటి అవస్థ దాటిపోయిందంటే ఈ జీవితం అంతా కూడా భారంగా ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు మనకి ఇబ్బందులు బాధలు, తర్వాత ఇంకా శేష జీవితం అంతా కూడా, మిగతా జీవితం అంతా కూడా ఇట్లా గడపాలి. అందుకనే జనాలు దేవుడమ్మ బయట పెట్టి అంటుంటారు, కానీ అట్లాంటి బయటపడలేము. దానికి దేవుడు అడుగుతుంది ఇలాగలా మీరు వేరంటారు. ఇంతకుముందు కూడా చెప్పాము, ఒక ముసలా రోజు అంత వయసు వచ్చినా కూడా మనకి ఇంట్లో కాళ్ళు చేతులు ఆడినంత వరకు ఇంట్లో వాళ్ళు మనం గమనం ఉండేది, ఆ పని చేయి ఈ పని చేయి, మేము ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి ముసలాళ్ళు అయినా కూడా, మామూలు ముసలాళ్ళు అయితే చావుకు తయారవుతుందా దేవుడు భక్తి మనసు దేవుడు పెట్టుకోవడానికి, కానీ ఇట్లా వరకు మనకి చెప్పరు. మనకి తెలీదు ఎన్నో పనులు ఉంటాయి. అది మనం వాళ్ళు ముసలాళ్ళు అయిన తల్లిదండ్రులు వాళ్ళు ఈ వయసులో తగ్గ ప్రశాంతం కూర్చుని ఈ వయసు తగ్గ వాళ్ళు పెళ్ళికాయలు సాకారు, డబ్బు సంపాదించారు, ఇంటి పనులన్నీ చేసినారు, ఇంకా వాళ్ళు మనసుల్లో పడేటువంటి పరిస్థితి అయినా కూడా వాళ్ళ చేత మనవాణి ఒళ్ళో పెట్టి తెలుసా, మనవాణి ఒళ్ళో పెడితే పిల్లకాయలు చెప్పాను పిల్లకాయలు అన్ని చిలిపి చేస్తారు, తొంటరి పనులు గమ్మున పిల్లకాయకు అని చెప్పాను ఏదో ఒకటి కలిపెడతా ఉంటారు. ఇక్కడ ఈయనకి విశ్రాంతి కావాలా, వయసు అయిపోయి ఇక్కడ ఆయన కానీ అనుభవాలు కావాలా, ప్రతిదీ లాగుతూ ఉంటాను. ఇంకా ఆమెకి మనశ్శాంతి ఎట్లా కలుగుతుంది, ముసలాళ్ళకి మనశ్శాంతి ఎట్లా కలుగుతుంది. మన పిల్లకాయలకి తెలియకపోతే మనల్ని మనం కాపాడుకోగలగాల, పిల్లకాయలు ఇట్లా పని చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళకి నేను చనిపోతే అవుతుంది, వాళ్ళకి పట్టింపు లేదు. అంటే వాళ్ళకి పట్టింపు లేకపోతే ఇది నా జీవితం, నేనేం చేసుకోవాలా అని ఏదో సాగు చెప్పి మనం ఇంటి పనులను తప్పించుకుని సాగు చెప్పుకుని మందిరానికి వెళ్తే తప్పలేదు. మనం సాగు చెప్పి ఇంటి పనులు ఎగ్గొట్టి మనం దేవుడి పనులు భజన చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు చేయమంటున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళు చేయనీయటం లేదు. మనం ఎట్లా మనం చాతుర్యంతో మనం ఎట్లా భాగవతంలో ఇతడు ఏ రకంగా మనం వైరాగ్యాన్ని పొందినట్లయితే మన ఇంద్రియాలు మనల్ని ఎలాంటి నీచ జీవితానికి మరణానికి దారితీస్తాయి. ఇంకేం ఇంద్రియాలు ఉన్నాయి మనకి? నాలుక, ముక్కు, చెవులు, చర్మము, పంచేంద్రియాలు. వీటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోయినట్లయితే ఇవి మన సుఖం కాదు కదా, మన దుఃఖాన్ని పెంచుతాయి. మన నాలుగు ఉంది, మనం అవసరం కంటే ఎక్కువ తిన్నామంటే రోగాలు, తినకూడదు తిన్నామంటే అప్పుడు కూడా రోగాలు. బట్ మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి లే ఈ నాలుగుతో. ఏది తినాలి, ఏది తినకూడదు తెలుసుకుని తినాలి, ఎంత తినాలి అది దాటితే మనకి ఆరోగ్యం పడదని తెలుసుకోవాలి. అంటే దానికి మనకేం కావాలా? మనకి వైరాగ్యం కావాలా. వైరాగ్యం లేనట్లయితే మనం ఈ భౌతిక సుఖాల కోసం పరిగెడతాం. వైరాగ్యం అన్నట్లయితే మనకు అప్పుడు తెలుస్తుంది నేను ఈ మాత్రం తింటే చాలు, ఎందుకంటే ఎక్కువ తినకలి. అందుకని దేవుడు అడుగుతాడు, నాకు వైరాగ్యం ఎలా పొందాలో తెలియటం లేదు, అది నాకు తెలియజేయండి. దానివల్ల నేను మానవ జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాను. మనకు ఉండేటువంటి నాలిక భాగవతంలో మన ఇంద్రియాలని భార్యలతో పోల్చారు. ఒక భార్యతో వేగడం కష్టం, అతనికి 5 మంది భార్యలు లేనట్లయితే కదా. 5 మంది భార్యలు లేనట్లయితే ప్రతి భార్య తన భర్త నుంచి ఇది కావాలా, అది చేయండి, ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, ఇట్లా 5 వెనకాల పడినట్టయితే, ఒక వ్యక్తికి 5 భార్యలు ఉన్నట్టయితే ఆయన సుఖంగా ఉండగలడా, బతకగలడా, వాళ్ళ జీవితాన్ని అంతా కూడా పీల్చి పిప్పి చేసి అన్ని బాధ్యతలు అన్నీ. బట్ ఈ ఇంద్రియాలు అన్నాడు, ఈ 5 ఇంద్రియాలు అదే రకంగా మనం 16 అధ్యాయంలో కూడా చదువుతాం. త్రివిధ నరకాశేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ లోభ తస్మాత్ ఏదైతే తెజం. ఈ మూడింటి నరకానికి ద్వారాలు అయినటువంటి మూడింటి కాబట్టి ఇంద్రియాలు మనం సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మనం మన జీవితాన్ని వికసింపజేసుకోవచ్చు. అందుకే భగవద్గీతలో కృష్ణుడే ఉన్నాడు, ఇంద్రియాల గురించి ఎంతో 8వ అధ్యాయంలో ఎవరైతే సర్వద్వారాన్ని సంయమ్య మనోవృద్ధి నిరుద్ధిచ, సర్వద్వారాన్ని సంయమ్య, ఎవరైతే ఈ శరీరంలో ఉండేటువంటి 9 ద్వారాల్ని ఎవరైతే జ్ఞానాన్ని పొంది వీటిని తెరుచుకోకుండా మూసుకుని ఉంచుకోగలుగుతారో, అంటే మనం ముక్కు మూసుకోవడం వీలవుతుందా, చెవులు మూసుకోవడం వీలవుతుందా, కానీ కృష్ణుడు శరీరంలో ఉండే 9 రంధ్రాల్ని మూసుకొని నువ్వు నీ మనస్సును అంతర్ముఖం చేసుకోమంటాడు. మరి మనం తినకపోతే ఎట్లా బతుకుతాం, మనం చెవులు మూసుకోవడం మన వల్ల అవుతుందా, చెవులు మూసుకోవడం ఎంతసేపు ఇట్లా చెవులు పెట్టుకుని ఉంటాం వీలు కాదు. తర్వాత చెవులు మూసుకునింటే మనకు కొన్ని అవసరమైన మాటలు కూడా తినాలి. నవరంధ్రాలు మూసుకోమంటే మనం పూర్తిగా మూసేసిన ఇబ్బంది, మనకు అవసరమైన విషయాలు తెలుసుకోవడం ఎట్లా. కానీ మూసుకోవడం అంటే అంటే మనస్సు ఎక్కడ పెట్టుకుంటే ఈ చెవులు ముక్కు నోరు కళ్ళు చర్మం ఈ మన అదుపులో ఉండి పనిచేస్తారు. నవరంధ్రాలు మూసుకోవడం అంటే మనస్సును సరి చేసుకున్నట్లయితే అదే శ్లోకం ఇంకోసారి ఇంకోసారి వస్తుంది. రెండో అధ్యాయంలో భగవంతుడు రెండో అధ్యాయంలో తాబేల్లాగా బతుకుంటున్నాడు. ఏం శ్లోకం అది? రెండో అధ్యాయంలో తాబేలు కుర్మాన శ్లోకం కూర్మ అంటే తాబేలు. ఆయన నువ్వు ఒక తాబేల్లాగా బతుకుంటున్నాడు. తాబేలు ఏం చేస్తుంది, దాని సుఖమైన పరిస్థితులు ఉంటే తలకాయ బయట పెడుతుంది, కాళ్ళు బయట పెడుతుంది, అంత ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దానికి ప్రతికూలమైన పరిస్థితి వస్తుంది అంటే అక్కడి నుంచి పని లోపలికి తీసుకుంటుంది, ఆ షెల్ ఆ లోపలికి వెళ్ళిపోతుంది. సో భగవంతుడు మనల్ని ఆ రకంగా బతుకుంటున్నాడు. నీకు భక్తికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు అవన్నీ చేసుకో, భక్తికి ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా తాగు లోపలికి తీసుకుంటావు. అంటే ఈ ఇంద్రియాలను భగవంతుడి సేవలకి అట్లంత వాడుకో తప్పులే. కానీ ఎప్పుడైతే ఇంద్రియాలను భగవంతుడు దూరం చేసేటువంటి అటువంటి కోరికల కోసం పోతున్నా వెంటనే నువ్వు ఆఫ్ చేసుకో. అంటే ఇంద్రియాలను ఆఫ్ చేయాలంటే మనస్సు ఇంద్రియాలకి హెడ్ ఈ ఇంద్రియాల పైన భగవద్గీత మనస్సేంద్రియాన్ని సస్తాన్ని 15వ అధ్యాయంలో ఈ మనస్సేంద్రియాన్ని మనస్సు ఇంద్రియాలు వీటన్నింటినీ కలిసి ఆయన ఇంద్రియాలే అంటున్నాడు. ఎందుకంటే ఇది ఇంద్రియాలకి హెడ్ కాబట్టి మనస్సు కడిగడు అంత విషయం అంతా కూడా ఆయన విరక్తి ఎలా కలుగుతుంది అప్పుడు మనం అనుకుంటా ఉంటాం. కొంతమంది అభిప్రాయం మనం బాగా భోగాలనిపిస్తే మనకే విసుగొస్తుంది, లేదా కొంతమంది మనం పూర్తిగా మడిగట్టుకుని కూర్చుంటే దాని జోలికి పోకుండా ఉంటే ఆ రకంగా మనకి వైరాగ్యం కలుగుతుంది. కానీ నిజానికి రెండు కూడా తప్పే. మనం బాగా భోగాలనిపించినట్లయితే ఇంకా మనకి ఇంద్రియాలకు ఉండేటువంటి శక్తి పోతుంది. కాబట్టి వాటి కోరికలు వచ్చినప్పుడు మనం ఆఫ్ చేయలేం, ఎందుకంటే మన ఇంద్రియాల్లో శక్తి లేదు. అది కాదు, వయసులో అదుపులో పెట్టుకోకపోతే తర్వాత మనం అదుపులో బతకడం వీలు కాదు. ఎవరైతే అదుపులోకి తెచ్చుకున్నారో ప్రయత్నం చేస్తూ అటువంటి వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతారు. నేను భోగాలు బాగా అనిపిస్తే తర్వాత నాకు విసుగు వస్తుంది, అప్పుడు నేను వదిలేస్తాను మనసు దాని నుంచి అట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాదు మనకి. చేత అందుకే ఏమంటుంది, అవి విసుగెత్తింది కానీ వైరాగ్యం కలగట్ల, అంటే ఇంద్రియాల కోసం అలవాటు అయితే అవి మళ్ళీ మళ్ళీ ఆ అనుభవం కోసమే పరిగెడుతూ ఉంటాయి. అదే రకంగా కొంతమంది ఈ సంసారంలో ఇరుక్కుంటే ఎంత కూడా బాధలు కాబట్టి నేసలు వీళ్ళ తలకాయ దోషము జోలికి పోతుంది. కానీ మనం ఎట్లా ఇంద్రియాలని అడ్డుకోకుండా కాపాడుకోవాలో తెలియనట్లయితే మనం కనీసం గృహస్థులు వాళ్ళు ఒక పద్ధతిలో బతుకుతూ ఉంటారు. ఒక సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ అతను పెళ్లి కాకుండా అంటే ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే హీరోలాగా తిరిగి అది టక్కని వెళ్ళి ఇరుక్కుంటాడు. అప్పుడేమంటే తన ఇంత పాడు పని చేశారు కనీసం పెళ్లి చేసుకుని సరిపోయి అంటారు కదా. అంటే ఇట్లా మనం బలవంతంగా అదుపులో పెట్టుకోవడం కూడా వీలు కాదు, లేదా మనం భోగాలు అనిపించేస్తే మనకి ఇంకా విరక్తి కలుగుతుంది అట్లంత కాదు. అందుకని దేవుడు అడుగుతాడు ఇట్లా ఐడియాస్ మనకు కూడా ఉంటాయి అనుభవించేస్తే ఏమి మనకి జ్ఞానం అని మాట్లాడేవాడు ఇట్లా మాట్లాడుతాం అనుభవించేస్తాను. మా చెల్లెలు అంటారు నువ్వు అమెరికా అంత తిరిగి వచ్చినా ఎంత తిరిగి వచ్చావు ఏమి చూసావు కాబట్టి నీకు మొహం పట్టింది అందుకని హరే రామ హరే కృష్ణ కానీ మమ్మల్ని కూడా ఇవన్నీ చూడండి అంటాను. నేను అమెరికా అంతా చూసి మాకు విరక్తి కలిగి రాలేదు. అమెరికాలో ప్రభుత్వ పుస్తకాలు దొరికాయి, అప్పుడు మాకు జ్ఞానం కలిగింది, అప్పుడు బయటపడ్డాము. అమెరికా ఎంతమంది పోతున్నారు, ఆ పోయిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారే అండి, మాకు ఇసుకెత్తింది ఇంకా పోవాలి. మళ్ళీ ఇంటికి పోయి సన్యాసులు కలిసి వాళ్ళు ఇంటికి ఇంకా భారతదేశం వెళ్ళిపోయి భజన చేసుకోవాలి వస్తున్నారే అండి, పోయినాడు మళ్ళీ రాడు, బట్ పర్మనెంట్గా వీసా ఎట్లా ఉంటే తంటాలు పడి వస్తుంది అమెరికా వదిలిపోకుండా ఉండడానికి. చూస్తాను వాడు ఒక సంవత్సరానికి పోతాడు, అక్కడిపోయి రుచి మరుగుతాడు. ఎందుకంటే అక్కడ నీకు పాపం అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు, ఇష్టమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడంతా మన వాడు ఇట్లా తగ్గిపోయి ఇట్లా తయారైనాడు ఇట్లా ఇంకా ఇక్కడ కొద్దిగా పాపం పుణ్యం ఆలోచించేవాళ్ళు ఉన్నారు. అమెరికా పోతే మీరు ఏ పాడు పని చేసినా కూడా దాన్ని పాడుకునేవాళ్ళు, పాడుకొని అనేవాళ్ళు ఉన్నారు అక్కడ. అప్పుడు ఏమంటారు, ఇక్కడ ఉండిపోవడం మేలు మనం మాకు తోచిన విధంగా బతుకుతున్నాం, వెనకాల మనం విమర్శించేవాళ్ళు నిందించేవాళ్ళు. అంటే అమెరికా పోయేస్తే మనకేదో విసుగు వస్తుంది, మోహం వస్తుంది, అప్పుడు వచ్చి మనం భక్తి చేసుకుంటాం. ఎంత ఎంతమంది అట్లా వస్తారు, రారు. 100 మందిలో 99, 100 మందిలో 100 మంది కూడా రాడు, 10,000 మందిలో ఒకడెవడో తేనకి రావచ్చు. వాడు కూడా అట్లా రాలేదు, అతనికి జ్ఞానం కలిగి వెనక్కి వస్తాడు. అదే రకంగా జరుగుతుంది, మనం బలవంతంగా మనం కోరికను చంపుకోవాలంటే ఒక నెల అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు, కానీ ఈ ఇంద్రియాలకి ఏ రకమైనటువంటి సుఖాన్ని కలిగించడం వల్ల బయట వెతకుండా వాటిలో వాటి అవి తృప్తిగా పడుతుంది, ఆ మార్గం తెలియనంత. కాబట్టి ఇక్కడ ఏ రకంగా దేవభూతి అడుగుతోంది సొంతంగా, ఆమెకి సొంత ఫార్ములాలు ఏం తయారు చేయట్లేదు, ప్రతిదీ కూడా అడుగుతుంది. కానీ ప్రతి మనిషి కూడా ఈ సంసారంలో మనం ఏ రకంగా ప్రమాదాలకు లోనవ్వకుండా మనం జీవితాన్ని మరింత పాడు చేసుకోకుండా మనం గడుస్తున్నటువంటి సమయంతో పెరుగుతున్నటువంటి వయసుతో మనం నిజంగా అనుభవవంతులై మనం నిజమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందాలంటే అది మనం చెత్త పుస్తకాలు చదవడం వల్ల, నవలలు చదవడం వల్ల, ఈ కాలేజీలు పోవడం వల్ల దొరికేది కాదు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు, స్వామి ఈ కోరికలు తీరటం లేదు, కోరికలు చావటం లేదు కూడా. అది కోరికలు తీరటం లేదు, అవి చావటం లేదు, ఏం చేయాలి? అదొక విచిత్రమైన పరిస్థితి కదా. కోరికలు పోతే బాగుంటుంది, ప్రశాంతంగా పట్టుకోవచ్చు, కానీ చావటం లేదు. కొన్ని అనుభవిత అంటే తీరటం లేదు, ఇంకా 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 ఇంకా. కాబట్టి దీన్ని ఏమంటారు, $1,000,000 క్వశ్చన్. ఎవరికైతే ఈ జ్ఞానం కలుగుతుందో అటువంటి వాళ్ళు, ఎవరికైతే ఈ విషయం దీనికి సమాధానం తెలిసిపోతుందో అటువంటి వాళ్ళు ఈ ప్రపంచాన్ని అంతా కూడా జయించగలరు, ఈ ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళు గైడ్ చేయగలరు. అందుకే ఉపదేశామృతంలో రూపకొస్తాయి ఆయన మొదటి శ్లోకంలో అంటున్నాడు, వాచోవేగం మనవేగ జీవవేగ ఉదరవేగ ఉపస్థవేగం ఏతాని వేగాన్యో విషయత తీర పృథ్వీమీమాం సశిష్యాత్. ఎవడైతే ఈ మానవుడై ఉండి ఈ రహస్యాన్ని తెలుసుకుంటాడో అటువంటి వాడు ప్రపంచాన్ని అంతా కూడా తన కాళ్ళ మీద పడేటి చేయగలడు, అతని ప్రపంచానికి అంతా కూడా అతను మేలు చేయగలుగుతాడు. అతను అంటే ఇది చాలా అతి గొప్ప జ్ఞానం, భగవద్గీతలో ఉండే జ్ఞానం, ఇంకా ఆఖరి జ్ఞానం. అందుకే దాన్ని వేదాంత భగవద్గీత. అది తెలిసిపోతే మనం 10 మంది పిహెచ్డీలు వచ్చినా కూడా ఈ కాళ్ళకి దండ పెట్టిపోయేట్టుగా వాళ్ళతో మాట్లాడచ్చు. ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా మన మాట ప్రభుభాస్వామి దగ్గర ఎంతమంది పిహెచ్డీలు, 100 మంది పిహెచ్డీలు ఆయన కాళ్ళ మీద పడి ఆయన శిష్యులైంది, వాళ్ళంతా కూడా బాగుపడ్డారు కదా. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ప్రభుపాద దగ్గర ఆయన కాళ్ళు పుసగడానికి ఆయనకి ఇట్లాంటి పనులని కూడా ఆయన చేయడానికి. ఎందుకు నాకు తెలుసండి, ఈయన ఇచ్చేటువంటి జ్ఞానము దానికి మనం ఈ రుణాన్ని మనం ఏం చెల్లించినా కూడా మనం డబ్బులతో కానీ మనం ఏ సేవలతో కానీ బట్ ఏదైనా కూడా గురువు కోసం ఏదైనా కూడా నేను ఈయనకి మనకి శాశ్వతంగా జన్మమృతి బంధం నుంచి బయటపడడానికి మనకి దారి చూపించినాడు. మనం అనాదికారంగా చావు పుట్టుకల్ని అడిగింది కదా, నిరంతర చావు పుట్టుకల గురించి లెక్క లేదు. మనం పుడుతున్నంత వస్తున్నాం, పుడుతున్నంత వస్తున్నాం, పుడుతున్నంత వస్తున్నాం, దుఃఖాలను వేస్తున్నాం, మనం నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ మనకేం కనిపించదల్లా. కానీ ఎప్పుడైతే మనకి అటువంటి గురువు దొరుకుతాడో మనకి విషయం తెలుస్తుంది ఎట్లా ఏం చేయాలి, అప్పుడు మనం ప్రశాంతంగా అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, మీరు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి మీరు పడినటువంటి సుఖం, పొందినటువంటి సుఖం, మీరు ఒక 50 రోజులు మీరు మేము చెప్పిన పద్ధతిలో మీరు చేయండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. 50 సంవత్సరాల నుంచి మీరు తంటాలు పడ్డారు, మీకు లేచి మాత్రం కూడా ఏమాత్రం సుఖం దొరికే అవకాశం ఉందా అనేది కూడా తెలియటం లేక, మీరు 50 రోజులు ఒక ఆధ్యాత్మిక గురు, సద్గురు లేదా వైష్ణవుడు చెప్పినట్టుగా మనం చేసినట్లయితే సరే నేను జీవితాన్ని అంతా ఎట్లెందుకు పాడు చేసుకున్నాను, నేను వీనుంటే చిన్నప్పటి నుంచి నేను వీనుంటే నేను చిన్నప్పటి నుంచి ఎంత సుఖపడి ఉండేవాడు. వాటికి దేవహూతి వైరాగ్యం ఎలా కలుగుతుంది అని అడుగుతాను. అటు వైరాగ్యం ఎలా కలుగుతుంది, జ్ఞానం వల్ల మనకు వైరాగ్యం కలుగుతుంది, మనకి భక్తి వల్ల మనకు వైరాగ్యం కలుగుతుంది. మనకి జ్ఞానం లేనట్లయితే మన వల్ల కాదు, అదే రకంగా మనకు జ్ఞానం ఉండి భక్తి చేయకపోతే మనకి జ్ఞానం కలుగుతుంది కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే లాభమైంది కదా. ఇంకా అప్పుడప్పుడు చాలామంది ఈ కథలు చెబుతూ ఉంటారు బాగా సప్తాహాలు అని కూడా, కానీ వాళ్ళు ఈ రకంగా పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో భక్తి చేయనట్లయితే వాళ్ళు ఎవరిని కూడా భక్తులు చేయరు. నేను అతనికి వైరాగ్యం కలిగిన ఈ కథలు చెబుతూ నేను డబ్బు బోగు చేసుకోవాలా, కథలు చెబుతూ నేను సులభంగా నేను పేరు ప్రతిష్టలు పొందాలా, నేను ఈ కథలు చెబుతూ నేను పలుకుబడి సంపాదించుకోవాలా, నిజానికి వైష్ణవులు అయ్యేవాళ్ళు ఇందుకోసం వాళ్ళు నాకు పేరు వస్తుంది అందుకోసం వాళ్ళు భాగవతం ప్రచారం చేస్తారా, వైష్ణవులు ప్రచారం చేస్తే డబ్బు వస్తుందని ప్రచారం చేస్తారా, నిజానికి వైష్ణవులు ప్రచారం చేసినప్పుడు మొదట్లో జనాలకు నచ్చదు ఎందుకంటే వాడు ఎవడు సాయిబాబు భక్తుడు అంటాడు, వాడు అమ్మవారి భక్తుడు అంటే ఏంటి సాయం మొత్తం మనం 50 ఏళ్ళ నుంచి ఏం చేస్తుంటే ఒకసారి తులసి పారేస్తా ఒక నిమిషంలో కంప్లీట్ నాన్సెన్స్ అని చెప్పినాడు, మనం డిస్టర్బ్ అయిపోతాం, నేను 50 ఏళ్ళ నుంచి నమ్ముకుంటే ఇస్తాయి చిటికలో అంతా నాన్సెన్స్ అని నాకు ఎటన్ వస్తుంది, మీకు క్రోధం వస్తుంది లేదా మీరు అసలు వీళ్ళ దగ్గర మన వాళ్ళు కూడా. కానీ వైష్ణవులు వాళ్ళకి నిజంగా విషయం తెలుసు కాబట్టి కాంప్రమైజ్ చేయకుండా వాళ్ళకి తెలుసు మెల్లిగా జనాల్ని డిస్టర్బ్ చేయకుండా జనాలకి స్లోగా డోసిస్తూ ఎవరికి ఎంత మాత్రం చెబుతూ ఎవరితో ఎట్లా ఉంటో మెల్లిగా వాళ్ళకి ఏం కలగాల వాళ్ళని ఈ వైరాగ్య పథానికి మన మార్గాన్ని ఏమంటారు సార్వ భట్టాచార్య ఆయన ఒక శతకం రాశాడు, 100 పద్యాలు రాశాడు సార్వ భట్టాచార్య. దానిలో పద్యం వైష్ణవులకి జీవితాన్ని వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిక్షార్థం ఏక పురుష పురాణం శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుజు తమహం ప్రపతి అని ఆయన చైతన్య మహాప్రభుని గుర్తించాడు. చైతన్య మహాప్రభు ఈ సంసారాన్ని ఏం చేయడానికి వచ్చాడో అది కూడా చదువుతున్నాడు. ముందు చైతన్య మహాప్రభుని గుర్తించాడు, ఈ కలికాలంలో చైతన్య మహాప్రభువులు వారిని ఆశ్రయించాలా, అది లేకపోతే మనకి దారే లేదు. అతను చైతన్య మహాప్రభు ఏమిడి అనిపించాడు, వైరాగ్య విద్య అదే కదా ఏం అడుగుతుంది దేవుడి. అది మనకు వైరాగ్యం కలగాలంటే ఏం చేయాలా, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ఖాళీగా ఉన్నంటే మళ్ళీ ఇంద్రియాలు మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఖాళీ లేకుండా ఏదో ఒక రకంగా మనసుని కృష్ణుడి మీద నిలబడేట్టుగా చూసుకుంటూ ఉంటే మెల్లిగా మనకి ఆధ్యాత్మిక బలం కలుగుతుంది. అప్పుడు ఇంద్రియాలు మనల్ని అవి మనల్ని దిగజార్చలేవు, ఇంద్రియాలు మనల్ని పడగొట్టలేవు. మనం ఏమాత్రం ఈ కృష్ణ స్మరణ నుంచి మనం దూరం అయిపోతాం, మళ్ళీ ఇంద్రియాలు మన మీద పతనం చేయడానికి తయారవుతాయి. దాని అంటే వైరాగ్య విధికి అంటే నిజ భక్తి యోగ. మనం ఈ పిచ్చి పిచ్చి భక్తులు చేస్తే ఇట్లంతా మనకి జ్ఞానం కలగడం కానీ వైరాగ్యం కలగడం కానీ, సరైనటువంటి భక్తి చేసినట్లయితే వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. వాసుదేవుడు భక్తి చేసినట్లయితే ఆయన ఉంటున్నాడు భాగవతంలో, జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చాహితికి. అంటే వైరాగ్యం ఎట్లా కలుగుతుంది అని అడుగుతుంది. అని భాగవతంలో ఏం జవాబిస్తున్నాడు, జనయతి ఆసు వైరాగ్యం. ఆసు అంటే సులభంగా ఆశుతోష్, శివుడిని ఆశుతోష్ అంటాడు. ఆశుతోష్ అంటే తొందరగా బోళాశంకర్ బోళాశంకర్ తొందరగా వరాలు ఇచ్చేటువంటి వాడు. సంస్కృతంలో ఆశుతోష్ అంటారు, తెలుగులో బోళాశంకర్ బోలేనాథ్ తొందరగా. మనకి సులభంగా మనకి జ్ఞానం వైరాగ్యం కలగాలంటే ఏం చేయమంటాడు ఆయన, భక్తి. ఆ భక్తి ఇవ్వడానికి ఎవరు వచ్చినారు, చైతన్య మహాప్రభు. నిజభక్తి యోగ తన భక్తిని భగవంతుడు వచ్చి నా భక్తిని నువ్వు ఇట్లా చేసుకో కాబట్టి ఏం చేయమన్నాడు, ఈ భగవన్ నామాన్ని నిరంతరం ఏం చేసినా కూడా ఈ భగవన్ నామాన్ని మనం దాని మీద రుచి పెరగడానికి చేస్తున్నా, భగవన్ నామం ప్రచారం చేయడానికి చేస్తున్నా, ఇతరులకి భగవన్ నామం ఏ పని చేసినా కూడా మనం డబ్బు సంపాదిస్తుంటే నా డబ్బు భగవన్ నామ ప్రచారానికి అన్న పనికి వస్తుందా, మనం చదువుకుంటుంటే నా చదువు భగవన్ నామ ప్రచారానికి ఉపయోగపడుతుందా, మనకి ఏదైనా ఓపిక ఉంటే ఈ ఓపిక మనం మనవులు మనవరాళ్ళకి ఇళ్ళకి సేవ చేయడానిక లేకుంటే ఓపిక అది అన్న భగవన్ నామ ప్రచారానికి అన్న పనికి వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజు భాగవతంకి శ్రీల ప్రభుపాదకి జై.